साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
గీత యొక్క జీవిత విధానాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఒక అవగాహనకి రావటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఏమిటి అవగాహన? ప్రకృతిలో మానవ శరీరము పొందినటువంటి మనము ఖచ్చితంగా భగవంతుడి యొక్క అంశం మనలో ఉన్నది. ఆ అంశం ఎంతవరకు ఉంది, ఏ విధంగా ఉంది, ఏం చేస్తున్నాము అనేటటువంటి అనుభూతి మనకి స్పష్టంగా తెలియకపోయినా, యుగ యుగాలుగా ఋషులు, దేవతాశక్తులు, సాధకులు, అనేక దేశ కాలాల్లో పుట్టినటువంటి భారతీయ సాంప్రదాయానికి చెందనటువంటి మహాత్ములకు కూడా ఖచ్చితంగా చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మన శరీరము భగవంతుడి యొక్క ఆలయము. జత ఆ విషయంలో మనకి సంశయం లేదు. మరి మన శరీరము భగవంతుడి యొక్క ఆలయమే అవుతే, భగవంతుడే మనము అవుతే, మరి ఆ భగవంతుడి యొక్క శక్తి మనలో ఎందుకు కనిపించడం లేదు? ఇందుకు మనకి ఇన్ని బాధలు, ఇందుకు మనకి ఇన్ని ఆవేదనలు? ప్రశ్న అది. దానికి జవాబు డైరెక్ట్గా శ్రీకృష్ణుడు ఏమిస్తున్నాడు అంటే, అసలు నువ్వు గమనించుకోవటం లేదు, దానికి నేనేం చేస్తాను? ఇప్పుడు ఇక్కడే మిమ్మల్ని గబుక్కుని కళ్ళు మూసుకుని దీనికి ఎన్ని స్తంభాలు పెట్టావంటే ఎంతమంది చెప్పగలరు మీలో? కళ్ళు మూసుకోవాలి, మీరు లెక్క పెట్టకూడదు. ఇప్పుడు చెప్పగలరా కరెక్ట్గా ఎన్ని స్తంభాలు ఉన్నాయో? 9 కరెక్టేనా? తప్పు. ఇందుకే చెప్తున్నానంటే, మన కంటి ముందు ఉన్నటువంటి స్తంభాలని, రోజు చూస్తున్నటువంటి స్తంభాలని మీరు గుర్తించడం లేదు. అది మనం చేసే తప్పు, అంతకంటే ఏం లే. మీ ముందే జరుగుతుంది కదా, చిన్న ఉదాహరణ, పెద్ద ఉదాహరణ కాదు. ఎదురుకుండానే ఉన్నాయిగా స్తంభాలు, రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం కదా. మరి ఎన్ని ఉన్నాయంటే అప్పుడు లెక్క పెట్టుకుంటాం. భగవంతుడి యొక్క ఉనికి కూడా అలాగే అక్కడే ఉన్నా, మన పక్కనే ఉన్నా కూడా మనం గమనించుకోవటం లేదు. అంత సులభం అది. మరి గమనించుకోకపోవటానికి కారణం ఏమిటి? మరి చెప్పాక అర్థమైపోవాలి కదా మాకు. సరే మీరు చెప్పారు, బాగానే ఉంది, మరి మీరు చెప్పారు కదా స్తంభాలు ఎన్ని ఉన్నాయో చెప్పమంటే మేము లెక్క పెట్టి చెప్పిస్తున్నాం కదా కరెక్ట్గా. మరి అలాగే మీరు భగవంతుడు సర్వవ్యాపి అయినప్పుడు, అన్ని చోట్ల ఉన్నప్పుడు, సర్వసులభుడు అయినప్పుడు, నేనే ఆ భగవంతుడి యొక్క అంశనైనప్పుడు, మరి అనుభూతి మనకి ఎందుకు రావటం లేదు? నా అనుభూతి ఎందుకు రావటం లేదు అనే దానికి జవాబు ఏంటంటే సంస్కారాలు. పాచి పట్టిపోయింది, బాగా బాగా చిలుము పట్టిపోయింది రాగి పాత్రకి. అందులో ఉన్నటువంటి ఎరుపు కనిపించదు మీకు. ఆ రాగి రాగిలాగా మీకు కనిపించాలి అంటే తోమాల్సిందే దాన్ని. ఎన్నిసార్లు తోమాలి మాస్టారు? మీరు ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎలా తోమాలి, ఎలా తోముతారు, మీరు ఉపయోగించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు మా తాతగారు ఒక కథ చెప్తూ ఉండేవారు. క్లాసులో మార్కులు అవి మాకు రాకపోతే, చదువుకుంటున్నాను అయినా మార్కులు రావటం లేదు అంటే నాకు చిన్న కథ చెప్పారు ఆయన. ఆ కథ నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఎప్పుడూ ప్రతి సాధనా క్యాంపులోనూ చెప్తా ఆ కథ. ఆ కథను మర్చిపోకండి, కథలాగే తీసుకోకండి. అక్బర్ రాజులకి రకరకాలైనటువంటి వేవ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా రాజు తలుచుకుంటే ఏంటి కొదవ, ఆయనకు ఒక వేవ్ వచ్చింది ఒకరోజు, కోల్డ్ వేవ్ వచ్చిందిట ఢిల్లీలో. అప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గరగానే యమునా నది ప్రవహిస్తూ ఉండేది. రాజు యొక్క కోట దగ్గరికి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు కదా. ఇంచేత కోటకు 1 కిలోమీటర్ దూరంలోనూ 1 మైల్ దూరంలోనూ ఘాట్ ఉంది, మామూలు మనుషులు స్నానం చేయడానికి కావాల్సినటువంటి ఘాట్. ఓ చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఎవరైతే రాత్రల్లా కంఠం లోతు వరకు ఈ చలికాలంలో ఈ కోల్డ్ వేవ్లో నిలబడతారు వాళ్ళకి 1000 రూపాయలు, 1000 అషర్ఫీలు, 1000 బంగారు నాణాలు ఇస్తానని ఎదురు చెప్పాడు. సరే, కూతురు పెళ్లి చేయాల్సినటువంటి ఒక వ్యక్తి డబ్బు అవసరం వచ్చి సరే నేను నుంచుంటాను అన్నాడు. మరి నుంచుంటాను అంటే అందరూ నుంచుంటానని చెప్పొస్తారు కదా అని భటుల్ని కాపలా పెట్టాడు. సరే, సాయంత్రం 6 గంటలకు దిగాడు, 6 గంటల వరకు పూర్తిగా ఉన్నాడు. సరే వచ్చాడు, భటుల్ని అడిగాడు, ఉన్నాడా? ఉన్నాడు. మరి రాజుగారు ఎందుకో మరి అప్పుడు వేయిద్దాం అనుకున్నాడు, కానీ తర్వాత ఇవ్వకూడదు అనుకున్నాడో ఏమో. ఏం చేశావు నువ్వు? చలేస్తుంది, కళ్ళు మూసుకున్నావా, కళ్ళు తెరిచి ఉన్నావా? కళ్ళు తెరిచి ఉన్నాను. ఏం చేశావు? దూరంగా కోట లోపల అప్పుడు కరెంట్ అది ఏం లేదు కదా, దివిటీలు వెలుగుతున్నాయి. మీ మహల్లో వెలుగుతున్నటువంటి దివిటీని చూస్తూ నేను నుంచున్నాను. మరి ఇంకెట్టా నేను ఒప్పుకోను, దివిటీ నుంచి నీకు వేడి వచ్చింది, నువ్వు చలి కాచుకున్నావు. మరి చలి కాచుకున్న వాడికి నువ్వు నియమం తప్పేశావు, రూల్ ఒప్పుకోలేదు నువ్వు, చెతివని అన్నాడు. ఇలాంటి కష్టాలన్నీ వచ్చినప్పుడు బీరబల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ, అతని స్నేహితుడు, ఫ్రెండ్ అన్ని రకాలను బీరబల్ అక్బర్కి. సరే ఆ రోజు అక్బర్ చెప్తే సరే నేను కనుక్కుంటానులే ఏమి అన్నాడు. సరే ఆ రోజు 2 రోజుల తర్వాత వేటకి వెళ్ళారు. అక్బర్ ఎప్పుడు వేటకు వెళ్ళినా బీర్బల్ని కూడా వెంట తీసుకుని వెళ్తూ ఉంటాడు. అక్బర్తో పాటు వంట వాళ్ళు వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు, కానీ బీర్బల్ మాత్రం ఎప్పుడు వేరుగానే వండుకునేవాడు. తన సాంప్రదాయ ప్రకారం వేరుగా తన తినాల్సినటువంటి సాత్విక ఆహారం ఏదో వండుకు తింటూ ఉండేవాడు. ఆ రోజు ఏమైందిట, అక్బర్ భోజనం అంతా అయిపోయింది మొత్తము. సార్ బీర్బల్ కథలు అవి చాలా బాగా చెప్తాడు, మంచి ఎంటర్టైనింగ్గా చెప్తాడు. కనుక భోజనం అయిపోయింది, రెస్ట్ పుచ్చుకుంటే ఎప్పటికీ రాడు బీర్బల్ భోజనం చేసి. ఏం చేస్తున్నాడో చూసి రమ్మంటే మాట్లాడొద్దు అంటున్నాడు సార్, ఆయన ఏదో అగ్గిపుల్లలు గీస్తున్నాడు. ఒకసారి ఆ చెట్టు పైకి చూస్తున్నాడు, అగ్గిపుల్లలు గీస్తున్నాడు. మేము మాట్లాడిస్తే మాట్లాడించటం లేదు. మరి బీర్బల్ చాలా క్లోజ్ కదా అక్బర్కి అని చెప్తే భటులకి భయమే అతనితో మాట్లాడటానికి. సరే అక్బర్ కుతూహలం వచ్చింది, కుతూహలం వచ్చి ఏం చేస్తున్నాడో చూడటానికి వచ్చాడు. చూడటానికి వస్తే పైన అన్నం వండుకుంటున్నాను, ఇవాళ వంట వండటం అసలు ఉడకటం లేదు, అది ఏం చేయాలో తెలియటం లేదు అన్నాడు. ఏది గిన్నె లేదు అన్నాడు. గిన్నె ఇక్కడెక్కడ ఉంది సార్, పైన ఉంది, చెట్టు కట్టాను. చెట్టు కడితే ఎలా ఉడుకుతున్నాయా? ఇదిగో వండుతున్నాను కదా, పుల్లలు గీస్తున్నాను, వెలిగిస్తున్నాను, గీస్తున్నాను, వెలిగిస్తున్నాను, ఉడకటం లేదు. నీకేమైనా బుద్ధి ఉందా? 10 అడుగులు 15 అడుగులు దూరంలో అగ్గిపుల్లలు గీస్తే వేడి ఎలా వస్తుంది, అది ఎలాగ వస్తుంది, ఎలా ఉడుకుతుంది అన్నాడు. ఏమో రాజులు మీరు చెప్తుంది నేను కాదని ఎలా అనగలను, 1 కిలోమీటర్ దూరంలో మీ మహల్లో ఉన్నటువంటి దివిటి చలి కాచుకోగలిగినప్పుడు మీరు చెప్తే నిప్పు, ఆ మాత్రం ఉడకదా అన్నాను. మన సాధనలోని తీవ్రత అలాగే ఉందేమో చూసుకుందామని అందుకు ఈ కథ చెప్పింది. ఉడకాలి కదా మాస్టరు, ఆఫీస్కి వెళ్తూ జోడు లేసు కట్టుకుంటూ 3 సార్లు గాయత్రి చేసుకుంటే సరిపోతుందా? నిజంగా నన్ను అడిగిన ఇవి సరిపోతుందన్నా నేను ఖచ్చితంగా చెప్పాను. మొదలెట్టి ఎంతో అంతనే ఎక్కడో అక్కడ నువ్వు మొదలెట్టు, అసలు మొదలెడితే రుచి తెలుస్తే. కానీ ఇదే ప్రశ్నలు, అస్సలు టైం సరిపోవటం లేదు మాస్టరు. ఇందా చేస్తే నేను ఏం చెప్పానంటే వాళ్ళకి రోజుకి 24 సార్లు గాయత్రి చేసుకోండి అని. ఏం చేయాలి మాస్టర్? స్నానం చేస్తూ చేసుకోవచ్చా? చేసుకోండి. అక్బర్ బిల్బల్ కదే, అగుపుల గీసుకుంటూ ఉండండి, పర్వాలే, కనీసం గీస్తున్నారు కదా. ఎప్పుడో క్రమం తప్పి, దారి తప్పి పుల్ల అక్కడ పడుతుంది, మంట మండుతుంది, కనీసం గీయటం అలవాటు అవుతుంది కదా. కానీ అందువల్ల మనకి భగవంతుడు కనిపించడంలే, మనం భగవంతుడిని చూడటంలే, భగవంతుడి రూపంలో ఉన్నటువంటి కోరికల్ని చూస్తున్నాం మనం. భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే అమ్మాయికి పెళ్లి కావాలి. అంచేత ఏంటి, భగవంతుడి మీద ఏ ముసుగేసాం మనం? కోరికలు ముసుగేస్తున్నాం మనం. ఆ కోరికలు ఏదైనా కావచ్చు, మీరు ఏ కోరికైనా వేసుకోండి, అది మనం చేసేటటువంటి తప్పు. అది ఆ తప్పు చేయకండి అంటున్నాడు, అంతే యోగస్థితి. అంతే ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడికి వచ్చి 15 నిమిషాల ముందు రమ్మనేది ఎందుకంటే, మీరు ఇంట్లో ఏమైనా చేసుకోండి, మళ్ళీ అదే తప్పు చేస్తాం. ఎప్పుడు కూడా కెమిస్ట్రీ క్లాస్ నేను చెప్తూ ఉంటే వెనకాతలు కూర్చుని ఉంటారు పిల్లలు, బాటనీ డయాగ్రామ్స్ గీస్తూ ఉంటారు. బాటనీ కాస్తూ కెమిస్ట్రీ డయాగ్రామ్స్ గీస్తూ, ఇటు బాటనీ విన్రు, ఇటు కెమిస్ట్రీ విన్రు. ఆఫీసులో రామనామం చేస్తూ ఉంటారు, ఇంట్లో ఆఫీస్ ఫైల్స్ తీసుకొస్తారు. ఎందుకు ఇంట్లో రామనామం చేసుకోవచ్చు, ఆఫీసులో ఆఫీస్ ఫైల్స్ తీసుకొచ్చు? పని మానేయమని, బాధ్యతలు వదిలేయమని ఏం చెప్పటం లే, ఎప్పుడు యుద్ధం చేయమని చెప్తున్నాడు. కానీ ఏం చెప్తున్నాడు, నీ మానసిక స్థితిని నిష్కంపంగా ఉంచుకో, ఏ విధమైనటువంటి భావనలు రానివ్వకండి. మంచి భావనలు వద్దు, చెడు భావనలు వద్దు. మరి ఆ మంచి భావనలు చెడు భావనలు లేనటువంటి వ్యక్తి బాహ్య జగత్తులో ఎలా జీవించాలి? తమాష ఏంటంటే, మనం ఆలోచనలు మానేగానే చేయ బిగుసిపోతుంది, కాళ్ళు బిగుసిపోతాయి, చేతులు బిగుసిపోతాయి, అన్నీ బిగుసిపోతాయి, పని చేయలేము మనం. ఏమీ ఆలోచించకుండా మేము పని చేయలేము మాస్టరు. ఎంత అబద్ధం చెప్తారో మనుషులు, నోరు విప్పితే అబద్ధాలు. ఏమీ మీరు ప్రయత్నించకుండానే అన్నం అరగటం లేదా, హార్ట్ బీట్స్ కొట్టుకోవటం లేదా, కనురెప్పలు ఆడటం లేదా, జుట్లు ఎరగటం లేదా, గూళ్ళు పెరగటం లేదా, ఇవంతా మనం అనుకుంటేనే పెరుగుతున్నాయా? మళ్ళీ నేల్ కట్టలు తెచ్చి కట్టు చేయించు, మనకు తెలియదు కూడా పాపం అని పెరుగుతున్నాయని గమనించుకోం కూడా. ఈ పనులన్నీ మన ద్వారానే జరుగుతున్నాయి, మన శరీరం ద్వారానే జరుగుతున్నాయి కదా. మన శరీరం వెనకాతల ఆ చేతనత్వం లేకపోతే, ఆ దైవీ చేతనత్వం లేకపోతే ఇవేమీ జరగవు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో మీ యొక్క ప్రమేయము లేకుండా సవ్యంగా జరిగిపోతున్నాయి కదా, తక్షణమే జరిగిపోతున్నాయి కదా. ఇలా అన్నం పడగానే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆన్, ఇలా హార్ట్ అలా కొట్టుకోవటం మొదలెడుతూ ఉంటుంది, 24 గంటలు కొట్టుకుంటూ ఉంటుంది, 365 రోజులు కొట్టుకుంటూ ఉంటుంది, ఆ జన్మాంతం కొట్టుకుంటూనే ఉంటుంది, అది ఎప్పుడు ఆగదు. మీరు దానికి అసలు ఎప్పుడైనా ఒకసారి వెరీ గుడ్ అన్నారా? ఒక్కసారి పోనీ, ఒకసారి భుజం తట్టి థ్యాంక్ యూ. ఎప్పుడు ఏం చెయ్యం, పనులు జరుగుతుంది కదా. అలాగా మన నిత్య జీవితంలోని పనులను కూడా మనం ఎప్పుడైతే చేసుకోగలుగుతామో మీరే భగవంతుడు. ప్రాక్టీస్ చేసుకోవటమే దీనికి, అంతకంటే ఏం లే. ఎలాంటి ప్రాక్టీస్, ఏంటి కష్టం ఇందులో? కష్టం ఏమీ లేదు. నిరంతరము అనేక సార్లు గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య చెప్తూ ఉండేవారు మాకు, సైక్లింగ్ కష్టమా సుఖమా? సైక్లింగ్ రానివాడికి, వచ్చినవాడికి? ఇంతకీ సైక్లింగ్ నేర్చుకోవచ్చా నేర్చుకోలేమా? మీ ఇష్టం, మీరు ప్రయత్నిస్తే నేర్చుకోగలరు, ప్రయత్నించకపోతే నేర్చుకోలేము. అంచేత ప్రయత్నం కావాలి, ఈ మానసిక స్థితి మాకు ఉండాలి. ఈ విధమైనటువంటి మానసిక స్థితి, ఆ నిష్కంపమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వాడు ఎలాగ జీవిస్తాడు, ఎలాగ నడుస్తాడు, ఎలాగ కూర్చుంటాడు, ఇవి ప్రశ్నలు వేసింది అర్జునుడు. దానికి మనం జవాబు చెప్పుకుంటూ, స్థితప్రజ్ఞస్య కా భాష, సమాధిస్థస్య కేశవ, స్థితదే కిం ప్రభాషేత, కిమాసీత వ్రజేత కిం. ఏ విధంగా నడుస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఎవడు? భగవంతుణ్ణి నిరంతరము దృష్టిలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తున్నవాడు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, స్థితప్రజ్ఞత్వం అనేది భగవద్ దర్శనం అయిపోయాక వచ్చే స్థితి కాదు. చాలామందికి అపోహలు ఉన్నాయి సాధనలో. స్థితప్రజ్ఞత్వం మీరు తెచ్చుకుంటున్నారు, భగవద్ దర్శనం అయిపోయాక ఇంకా మీరు చేసేదేముంది? మీరు చేసేదేమీ లేదు, మనం చేసేదేమీ లేదు. చేసేదేదో ఆయనే చేసుకుంటాడు. నేను చెప్తూ ఉంటాను కదా, ఆఫ్రికన్ జంగల్స్లో కదా, ఒకడు ఎలిమెంటరీ స్కూల్ ఆఫ్రికన్ జంగల్స్లో ఒక పాదిరి రన్ చేస్తూ అడిగేట, కబుక్కుని పెద్ద పూలు వస్తే ఇప్పుడు మీరు ఏం చేస్తారని చిన్నపిల్లలందరూ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఎవరూ మాట్లాడలేదు. చివరన ఒకడు లేచి అన్నట్ట, మనం చేసేది ఏమిటి సార్, చేసేదేదో పెద్ద పూలే చేస్తుందన్నట్ట. భగవద్ దర్శనం అయిపోయాక ఇంకా మనం చేసేది ఏముంది, మనం ఏం చేయక్కర్లే. అంచేత సాధన అంతా కూడా ఏంటి అంటే భగవద్ దర్శనానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేసుకోవటమే. ఈ అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేసుకుంటే భగవద్ దర్శనం ఎప్పుడు వస్తుంది, అక్కడే ఉన్నాడు అంటున్నానుగా భగవంతుడు. మీరు బాహ్య మనసులో అది నాటించుకోవాలి. మీరు సాధన చేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో మనం సాధన చేసేస్తున్నాం, మనం సాధన చేసేస్తుంటే మనం ఎంత ఇవాల్వ్ అవుతున్నాం అవంత ముఖ్యం కాదు. ఈ సాధన అంతా ఎందుకంటే ఆ స్థితప్రజ్ఞత్వం రావడానికి రకరకాలైనటువంటి పనిముట్లు. మీరు ఏవైనా మంత్రజపం చేసుకోండి, ప్రాణాయామాలు చేసుకోండి, యజ్ఞాలు చేసుకోండి, దానాలు చేసుకోండి. భగవద్గీతలో ఏం చెప్తాడు అసలు విశ్వరూప దర్శనం గురించి చెప్తూ, నవేద యజ్ఞ జైనే నదానే నతస్తపోభి ఉగ్రై, ఉగ్రమైనటువంటి తపస్సులు చేసినా, దానాలు చేసినా, యజ్ఞాలు చేసినా, వేదాలు చదివినా ఏ విధంగా నన్ను మీరు చూడలేరు. ఏ విధంగా అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి, అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడటం ఎలా, చూడటమే చూడటం ఎలా అంటే ఏం చెప్తారు ఎవరైనాను, ఆ చూడటం ఎలా అనేటటువంటి తపన తెచ్చుకుంటే, ఎందుకు ఆ తపన తెచ్చుకోమని చెప్తున్నావు, అలవాటైపోయింది. నాకు తెలిసినటువంటి అనేక మంది సాధకులు అనేక రకాలైనటువంటి సాధనలో తీవ్రత తెచ్చేసుకుని కాశీలో ఉన్నటువంటి వాళ్ళు చేతులు ఇలా పైకెత్తి, అదో రకమైనటువంటి ముద్ర ఉంది ఒకటి, రెండు చేతులు పైకెత్తి పెట్టే ముద్ర అది. ముందు 30 రోజులు అన్నాడు, తర్వాత 40 రోజులు అన్నాడు, తర్వాత 1 సంవత్సరం అన్నాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత చేతి దింపుదా ఉంటే దిగలే, బిసిపోయింది. ఇంకా నారాయణ తేలాలు, ఆ తేలాలు, ఈ తేలాలు, అప్పటికి 5 ఏళ్ల బట్టి రాస్తున్నాడు, చేయి జామ్ అయిపోయింది. అలాగా భగవంతుడి వైపు దృష్టి పెట్టకుండా భౌతిక జగత్తు వైపే మనం దృష్టి పెట్టేసి బాహ్య జగత్తుకి చూడటమే అలవాటు అయిపోయింది కనుక అంతర్ముఖం కాలేకపోతున్నాం. అంతే, అలవాటు చేసుకోవాలి. అది మిల్లిమిల్లిగా ఏదైనా జాయింట్ ఏదైనా జామ్ అయిపోతే, తలుపులు అవి బిర్రు బిగుసుకుపోతే ఏం చేస్తాం, మిల్లిమిల్లిగా నూనె వేస్తాం, దాన్ని లూజ్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు ఇది. ఎన్నాళ్ళల్లో లూజ్ అవుతుంది మాస్టారు, మళ్ళీ అదే ప్రశ్న. ఎన్నాళ్ళు అనేది లేదు, అవ్వాలంతే, ఎప్పుడవుతే అప్పుడు. ఇంకా దాని గురించి ఆ ప్రశ్న రాకూడదు మనకి, ఎన్నాళ్ళు అని. ప్లస్ సాధన తీవ్రత. సాధన తీవ్రత ఎంత, సాధ్యమైనంత తక్కువ భౌతిక అవసరాలకి ఉపయోగించుకుంటూ. అంటే నా ఉద్దేశం ఏంటి, న్యూస్ పేపర్ మనం చదువుతాం, చదవకపోతే ఏంటిట, టీవీ చూస్తాం, చూడకపోతే ఏంటిట, చాలా టైం మిగులుతుంది మనకి, టైం లేదంటారు మాస్టర్ అని. అసలు నిజంగా టైం లేదు, ఒప్పేసుకుందాం. నువ్వు పొద్దు ప్రతిరోజు 6 గంటలు లేచేవాడు, 5 గంటలేలే, 1 గంట ముందు లేస్తే 1 గంట టైం వచ్చినట్టేగా. అంచేత టైం లేదు అనేది మన్ని మనం మభ్యపెట్టుకోవటం. మనకి ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉంటే టైం వస్తుంది. ఎందుకంటే నేను బ్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళతో చూస్తూ ఉంటా కదా, ప్రమోషన్ టెస్ట్లు ఏవే ఉంటాయి, ఎంత సీరియస్గా చదివేస్తారు వాళ్ళకి, సడన్గా టైం వచ్చేస్తుంది వాళ్ళకి. అంతవరకు రానటువంటి టైము 100 రూపాయలు 200 రూపాయలు నాకు తెలియదు, ఆ ప్రమోషన్కి ఎంత ఇంక్రిమెంట్స్ ఉంటాయో. అంటే భగవంతుడు మీకు ఆ 200 రూపాయల ఇంక్రిమెంట్స్ కంటే కూడా ఎక్కువ కాదు అని తెలుస్తుంది కదా మన ఆచరణ వల్లే. మరి మీరిచ్చే ఇంపార్టెన్స్ బట్టే కదా, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరము, ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం. చాలామంది చెప్తారు, ఏంటి మాస్టర్ మీరు ఇలాంటి కబుర్లు చెప్తారు, భగవంతుడు వైపు ఒక అడుగు వేస్తే, మహాత్ములందరూ ఏకకంఠంతో చెప్పారు భగవంతుడు మన వైపు 10 అడుగులు వేస్తారని. ఇంకోడు ఎవడో అన్నాడు, తప్పు మాస్టారు, 100 అడుగులు వేస్తాట, మీరు అనవసరంగా తగ్గిస్తున్నారు, నేను 1 అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు మన వైపు వేస్తాట. కానీ దాన్ని రివర్స్ మరి ఎందుకు ఆలోచించరు మీరు, మీరు 1 అడుగు వెనకేస్తే మరి భగవంతుడు ఏం చేయాలి, అదే రేషియోలో 100 అడుగులు వెనక్కి పోవాలి, మరి అది ఆలోచించం. అది కరెక్టే, అది మీరు భగవంతుడి వైపు 1 అడుగు వేస్తే అద్దం, అలాంటి అద్దం ఉందనుకోండి, ఊహించుకోండి అలాంటి అద్దం, ఆ అద్దం వైపు మీరు 1 అడుగు వేస్తే ఆ అద్దంలో ఉన్నటువంటి వ్యక్తి మీ వైపుకి 100 అడుగులు వచ్చినట్టు కనిపిస్తుంది అనుకుందాం. మరి మీరు 1 అడుగు వెనక్కేస్తే, మరి మనం ఎన్ని అడుగులు వెనక్కేస్తాం, 10th క్లాస్ అయిపోని, ఇంటర్మీడియట్ అయిపోని, ఇంజనీరింగ్ అయిపోని, ఉద్యోగం రాని, మనవడు పుట్టని, అన్ని వెనక అడుగులే. ఎన్ని సంవత్సరాలు అడుగు వెనక్కేశారో చూడండి. నేను ఒకసారి సాధన చేశాను, ఒకసారి మంత్రజపం చేశాను, నాకు భగవంతుడు కనిపించలేదు. తప్పు మంది, అది ముందు మనం నిర్ణయించుకోగలిగితే, అది ముందు మనం అవగాహన చేసుకోగలిగితే, తర్వాత ఏంటి ఇదంతా చెప్పాక ఇంకొక మాట చెప్తారు అక్కడ, నీ తీవ్రత ఎంత ఉందని, ఎంత తీవ్రతతో నువ్వు వెళ్తున్నావు ముందుకి సాధనలో. ఆ తీవ్రత అనేది మానసిక స్థితి, అది భౌతికంగా మీరు ఏదో చేసేయటానికి ప్రయత్నించకండి, భౌతికంగా మీరేం చేయక్కర్లే. ఆ మానసిక స్థితి, నేను ఆ స్థితిలోనే ఉండాలి అని ఇక్కడ వచ్చాం కూర్చున్నాం, ఈ గంట సేపు ఆ స్థితిలో ఉండొచ్చు కదా, ఇంటికి వెళ్ళాక చేస్తారు మాస్టర్ అని అంటే ఎందుకు, ఇక్కడ ఉన్నారు కదా, వింటున్నారు కదా, వినండి, వింటూ ఏ స్థితిలో ఉండండి, ఆ స్థితిలో ఉండండి, ప్రయత్నం చేయండి. అది ఒక సింపుల్ ఇంటెలెక్చువల్ జిమ్నాషియం లాంటిది. ఒక తాడు మీద మనం నడవలేము, సర్కస్లో వాడు నడిచేస్తారు. కారణం ఏంటి, అలవాటు, అభ్యాసం అంతే. అది కూడా కాకుండా ఇంకో ఉదాహరణ చెప్తారు చాలామంది యోగులు, ఇక్కడ ఒక రెండు అడుగులు ప్లాంక్ పెట్టి సైకిల్ తొక్కేయండి అంటే మనలో సైకిల్ వచ్చిన వాళ్ళందరూ తొక్కేయగలరు, అదే ఒక 10 అడుగులు ఎత్తున దీన్నే పైన పెట్టి తొక్కమంటే ఇక్కడ తొక్కేంగా, మరి అక్కడ ఎందుకు తొక్కలేము, తొక్కలేమేమో అనే అనుమానం. అలాగే భగవంతుడు దర్శనం చాలా కష్టమేమో, మనకి దొరకడేమో, మనకు లభించదేమో, మనం చాలా పాపాలు చేశాం కదా, భగవంతుడికి మనం ఇచ్చేటటువంటి గుణాలలో అనేక గుణాలు ఏం చెప్పుకుంటాం మనం, పాపాలను కడిగేసేవాడు, అపవిత్రంగా ఉన్నవాళ్ళను పవిత్రం చేసేవాడు, మనం ఏంటిట పవిత్రమే ముట్టుకోవాలంటాం. నువ్వు పవిత్రమే ముట్టుకుంటే ఇంకెందుకు భగవంతుడు, నువ్వు ముట్టుకునేది ఇంత చేస్తే విగ్రహాన్నే, భగవంతుడిని కానే కాదే, ఈ విగ్రహాన్నే కదా ఇక్కడ మనం ముట్టుకునేది, భగవంతుడు ముట్టుకోగలుగుతున్నావా, భగవంతుడు విగ్రహంలో ఉన్నాడా, సర్వత్రా ఉన్నాడని చెప్తున్నా కదా. ఎంత మానసికమైనటువంటి జాడ్యమో, ఎంత అంధకారమో ఏంటంటే, మనం పవిత్రంగా ఉంటేనే భగవంతుడిని ముట్టుకోవాలి. నువ్వు పవిత్రంగా ఉంటే అసలు నీకెందుకు భగవంతుడు అవసరం లేదు కదా, రోగం ఉన్నటువంటి వాడికి డాక్టర్ కావాలి. పవిత్రంగా ఉండి నువ్వే భగవంతుడిలాగా జీవించగలిగినప్పుడు భగవంతుడే నీ దగ్గరికి వస్తాడు, నువ్వేం భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లే. ఈ మానసిక స్థితి స్థితప్రజ్ఞత్వం అని చెప్పుకుంటూ మనం చదువుకుంటున్నాం. తర్వాత శ్లోకాలు చూద్దాం. లాస్ట్ టైం మనం చదివింది దుఃఖేష్వనుదిగ్నమనా సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఎలా ఉండాలి, దుఃఖేషు అను ఉద్విగ్న మనాహ, ఉద్విగ్నత ఉండకూడదు, దుఃఖాలు వచ్చాయి. సుఖేషు విగత స్పృహ, సుఖంగా ఉంది బాగుంది అది లేదు, సుఖాలు వస్తే ఓకే, దుఃఖాలు వస్తే ఓకే. వీతరాగ భయక్రోధ, రాగం వద్దు, భయం వద్దు, క్రోధం వద్దు. ఇందుకు ఈ వీతరాగ భయక్రోధ వద్దు అన్నాడు అన్న దానికి కింద శ్లోకంలో జవాబిస్తున్నాడు. ఎస్ సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత యహ సర్వత్ర, అన్ని చోట్ల. అనభిస్నేహ అటాచ్మెంట్, స్నేహం లేనటువంటి వాడై తత్తత్ ప్రాప్య శుభాశుభం, ఎక్కడెక్కడ శుభము దొరుకుతుందో అశుభము దొరుకుతుందో, నాభినందతి నద్వేష్టి, సుఖం వచ్చింది ఎంత బాగా చదివాను నేను కదా చేశాను, రాలేదు వాడి వల్ల రాలేదు, తమాషా ఏంటంటే బాగా జరిగితే నా వల్ల, బాగా జరగకపోతే ఇంకోటి వల్ల, ఈ రెండూ ఎవడైతే ఆలోచించడో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ సైకలాజికల్ కాన్సెప్ట్స్ జాగ్రత్తగా ఆలోచించండి మీరు, ఏ విధంగా స్టెప్ బై స్టెప్. భగవద్గీత కూడా ఒక శాస్త్రము, శాస్త్రము అనే పదానికి మన భారతీయ ఋషులు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే, ప్రాణం పోయినా ఒప్పుకుంటారు కానీ అక్షరాన్ని మార్చరు. ఎందుకు మార్చరు, ఇప్పుడు E=MC² ఉంది, అదొక శాస్త్రము. నీకు 10 లక్షలు ఇస్తాను, C² వద్దు, C³ రాయి అన్నావు అనుకోండి, వాడు అక్కడ రాసేసాడు అనుకోండి, ఏమవుతుంది ఊహించండి, 2 2 4 ఎక్కాలు చెప్తున్నారు మీరు, ఎవరో డిఏ ఎవరో వచ్చారు, నేను లాభం లేదయా, ఇవాళ నా బర్త్డే, నా 50వ బర్త్డే అని చేతి 2 2 50 అని చెప్పు అన్నాడు అనుకో, చెప్పంగా. శాస్త్రం మనం మార్చలేము, ఎవడు చెప్పినా ఎంత గొప్పవాడు చెప్పినా ఏమి చెప్పినా కూడా శాస్త్రాలు మారదు. భగవద్గీత గురించి ఏం చెప్తున్నాడు? అది యోగశాస్త్రము అని చెప్తున్నాడు. యోగశాస్త్రము అని చెప్పినప్పుడు మనం చాలా జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలంటే, వాడినటువంటి ప్రతి శ్లోకము, శ్లోకంలో వాడినటువంటి పదాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయో ఆ క్రమంలో కూడా అంతరార్థం ఉంది. అనుష్టుప్ ఛందస్సు అని మనం చెప్పుకుంటూ ఉంటాం భగవద్గీత అంతా కూడా. ఆధ్యాత్మిక జగత్తులో, ముఖ్యంగా వేద విజ్ఞానంలో ఛందస్సులకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఛందస్సు అంటే ఏంటి అంటే ఆక్రమించేది, గొడుగులాగా పట్టేది, అంటే దేన్నైనా ఒకదాన్ని కనిపించకుండా చేసేది. ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో ఒక విశేషమైనటువంటి దేవతాశక్తుల్ని కనిపించకుండా ఆపుతుంది ఛందస్సు. అది మనం చేస్తూనే ఉంటాం మన జీవితంలో కూడా. సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు పోలీస్ స్టేషన్లో, ఉన్నప్పుడు వాడు తండ్రి కాదు, ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఇన్స్పెక్టర్ కాదు, ఫ్రెండ్స్తో వెళ్ళాడు, అటు ఇన్స్పెక్టరు కాదు, ఇటు తండ్రి కాదు, అక్కడ స్నేహితుడు. అంటే ఏమవుతుంది, మన జీవితాలలో రకరకాల రోల్స్ రకరకాలుగా ఛందోబద్ధం చేయబడుతున్నాయి. ఛందస్సు అంటే ఆ భావం అర్థం చేసుకోండి వాళ్ళు ఏం చెప్పారు. ఈ మొత్తం భగవద్గీతలో చాలా ఎక్కువ సార్లు మనకి అనుష్టుప్ ఛందస్సు వస్తుంది. ఈ అనుష్టుప్ ఛందస్కి ఎక్కడ నుంచి బీజాలు పడ్డాయో మనకి స్పష్టంగా అవగాహన లేదు, కానీ వాడుక భాషలో, వాడుక జీవిత విధానంలో మనం చెప్పేది ఏంటంటే, రామాయణాన్ని మొట్టమొదటిసారి వాల్మీకి ఆది కవిగా అనుష్టుప్ ఛందస్సులో రాశాడు. ఈ అనుష్టుప్ ఛందస్సు ఏంటో అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే భగవద్గీత యొక్క యోగశాస్త్రంలో పైన చెప్పినటువంటి శ్లోకము అనుష్టుప్ ఛందస్సు, కింద చెప్పినటువంటి శ్లోకము అనుష్టుప్ ఛందస్సులో ఏ ఆచ్ఛాదన తొలగింపబడుతోందో మానసికంగా, దాన్ని ఇంకా మీరు బాగా అర్థం చేసుకోగలిగితే ఇంకాస్త లోతుకు వెళ్ళగలుగుతారు. ఏంటి అనుష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి గొప్పతనం అంటే, 8 అక్షరాల సమూహాలు 4 భాగాలుగా విభజింపబడతాయి. 32 అక్షరాలు ఉంటాయి, 8 అక్షరాలు కామ మళ్ళా 8 అక్షరాలు కామ మళ్ళా 8 అక్షరాలు, 4×8=32, 4 పాదాలు, 3 పాదాలు గాయత్రి మంత్రం, అందులోనే 8 అక్షరాలే. మొదటి పాదం 8 అక్షరాలు, తర్వాత పాదం 8 అక్షరాలు, తర్వాత పాదం 8 అక్షరాలు, 3 పాదాలు. అనుష్టుప్ ఛందస్సులో 8 అక్షరాల యొక్క 4 పాదాలు. ఏమిటక్కడ వాళ్ళు చెప్పదలుచుకున్నది అంటే, మాట్లాడేటప్పుడు ఆ వాక్ 4 రూపాల్లో ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోగశాస్త్రంలో మనం ఏ వాక్ను ఉపయోగించుకోగలిగితే తిన్నగా ఆ భగవద్ దర్శనానికి దగ్గరగా వెళ్ళగలుగుతామో అర్థమవుతుంది. ఆ వాక్కు యొక్క అత్యంత సూక్ష్మమైనటువంటి రూపం ఓంకారం. అంచేత మనం ఏ పని చేసినా ఓం ఉపయోగించకుండా చేయం, ఏ మంత్ర జపం చేసినా ఓం అంటాం, ఓం అనకుండా ఏ మంత్రము చేయం. ఒకవేళ ఓం అనకుండా చేస్తే అది తాంత్రికం అవుతుంది, ఫలితాలు వస్తాయి. తాంత్రికం తప్పు కాదు అని నేను మీకు చాలాసార్లు చెప్పాను. వామ మార్గము కూడా జీవితంలోని ఒక భాగమే, దాన్ని వేరు చేసుకోకండి. మీరు ప్రతి ఆధ్యాత్మిక సిద్ధపురుషుడు అటు వేదోక్త భావంలోకి వెళ్ళాక మళ్ళీ తాంత్రోక్త భావం నుంచి మళ్ళీ ముందుకెళ్తాడు. వదలలేం మనం. కరెంట్ రావాలి అంటే పాజిటివ్ ఉండాలి, నెగటివ్ ఉండాలి. మన జీవితాలు సక్రమంగా జరగాలి అంటే కుడి చెయ్యి ఉండాలి, ఎడం చెయ్యి ఉండాలి. కుడి చేత్తో చేయవలసిన పనులు కుడి చేత్తో చేస్తాం, ఎడం చేత్తో చేయవలసినటువంటి పనులు ఎడం చేత్తో చేస్తాం. దానికి ఇంకా ఏ విధమైనటువంటి పేరైనా పెట్టండి, మొత్తము కూడా ఈ 4 స్థితుల యొక్క పెర్మిటేషన్ కాంబినేషనే. పరాస్థితి నుంచి వైఖరి స్థితి, వైఖరి నుంచి పరాస్థితి, మొత్తం 8 స్థితులు అవుతాయి. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, లలితా సహస్రనామంలో వస్తాయి ఈ స్థితులన్నీ కూడా. ఈ స్థితులు ఒక ఋషులకే తెలుసా, మీకు తెలుసు, మీరు ఉపయోగించుకుంటున్నారు, మీరు దాన్ని గమనించటం లేదంతే. ఒక సైంటిస్ట్ ఉప్పు గురించి ఇచ్చేటటువంటి నిర్వచనము, మనము ఉప్పు గురించి తెలుసున్నవి, రెండు ఒకటే. కానీ మనం 1 కిలో ఉప్పు 2 రూపాయలకు 3 రూపాయలకు ఇక్కడ కొనుక్కుంటే, మా ల్యాబొరేటరీస్లో కొనేటటువంటి ఉప్పు ఖరీదు కిలో 300 రూపాయలు, 350 రూపాయలు, అంతకంటే తక్కువకి రాదు మాకు ఉప్పు. మేము ఉపయోగించుకునేటటువంటి ఉప్పు అది కూడా ప్యూర్ క్వాలిటీ కాదు మా దృష్టిలో. ఇంకా ప్యూర్ క్వాలిటీ కావాలంటే 700 800 రూపాయలు కిలో అవుతుంది ఉప్పే, మనం వాడే ఉప్పే. ఏం చేసాం అక్కడ? ప్యూరిఫికేషన్, దానికి పవిత్రత ఆపాదిస్తున్నాం. పర పశ్యద్ది మధ్యమ వైఖరి. మనము ఉన్నది వైఖరి జగత్. స్థూల దృష్టికి, పంచ ఇంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు అనుభూతి చెందేటటువంటి జీవితము. ఇది చాలా గమనంలో కనుక మీరు చూసుకుంటే మన జీవితం ఎంత సంకుచితమైనటువంటి జీవితం అర్థమవుతుంది. మన ఇంద్రియాలలో ఉన్నటువంటి శక్తి, మనం ఉపయోగించుకునేటటువంటి శక్తి ఎంత తేడా ఉందో మనకు అర్థమవుతుంది. ఎందుకు తేడా ఉందో అర్థమవుతుంది. ప్రతి యోగి దగ్గరికి వెళ్ళగానే మనం యోగుల దగ్గర ఏ దృష్టి ఉందనుకుంటాం? దివ్య దృష్టి ఉందనుకుంటాం. దృష్టి మనకి ఉంది, వాళ్ళకి ఉంది, కానీ వాళ్ళ దృష్టి ఏం చేయగలుగుతోంది? మన ఒక మెట్టు ఎక్కువ చూడగలుగుతోంది. మనము ముట్టుకుంటాం, యోగులు ముట్టుకుంటారు. మంది స్పర్శ, వాళ్ళది దివ్యమైనటువంటి స్పర్శ. ఆ స్పర్శలో తేడాలు కూడా తెలుస్తూ ఉంటాయి కదా. మహాత్ముల యొక్క స్పర్శ జీవితాలని మార్చివేస్తాయి ఒక్కొక్కసారి. వినికిడి, మనం వింటూ ఉంటాం, వాళ్ళు వింటూ ఉంటారు, కానీ మంది మామూలు వినికిడే, వాళ్ళది దివ్య శ్రవణము. ఈ వైఖరి జగత్తులోనే భావం అర్థం చేసుకోండి. నాలుగు స్థితులు చెప్పాను నేను. పర మొదటి స్థితి అనుకుందాం, రెండవ స్థితి పశ్యంతి స్థితి, మూడవ స్థితి మధ్యమ స్థితి, నాలుగవ స్థితి. ఈ నాలుగవ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే దివ్యమైనటువంటి ఏ విషయము అవగాహన లేకుండానే సైన్స్లో ఎన్ని అద్భుతాలు సృష్టించారో మీరు గమనిస్తున్నారు కదా. మనం ఇప్పుడు సైన్స్ ఇంతగా డామినేట్ చేసేసి మన జీవితాలని ఎవడేం చెప్పినా మనం నమ్మం. కానీ సైంటిస్ట్ చెప్పాడు అనుకోండి, ఒప్పేసుకుంటాం. ఎందుకు నమ్మకం మనకి? ఏముంది వాడిలో? మనకంటే ఈ వైఖరి దృష్టినే వాడు ఖచ్చితంగా ఉపయోగించుకోగలుగుతున్నాడు, శాస్త్రబద్ధంగా ఉపయోగించుకోగలుగుతున్నాడు. మన జీవితాలకి, యోగి యొక్క జీవితాలకి ఇది తేడా. తేడా అంటే ఆ శాస్త్రబద్ధమైనటువంటి జీవితమే. అందుకే 16 అధ్యాయంలో చెప్తాడు, యస్ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారిత. శాస్త్ర విధానాన్ని వదిలేసి మన కోరికల అనుసారంగా మనం ఎప్పుడైతే జీవించటం మొదలుపెడతామో లైన్లో పడము అని. చేత అనుష్టుప్ ఛందస్సు గురించి నేను చెప్తే ఇవంతా చెప్పుకొస్తున్నాను నేను. అనుష్టుప్ ఛందస్సులో 88 అక్షరాల కూర్పుతో 4 స్థితులు ఉన్నాయి. ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటి అంటే సంఖ్య ఎప్పుడూ తప్పదు. అది మనుషుల్ని రకరకాలుగా తయారు చేస్తుంది. అందరికీ 2 చేతులే ఉంటాయి, 10 వేళ్ళే ఉంటాయి, 2 కళ్ళే ఉంటాయి, అదే ముక్కులు, అదే నాలిక, ఎక్కడో 1, 2, 6 వేళ్ళు వాళ్ళు ఉంటే అది మనం ఎలాగో చెప్తాం, అది ఫ్రీక్ అని. కానీ సాధారణంగా అది లెక్క తప్పదు. ఈ అనుష్టుప్ ఛందస్సులో మొట్టమొదటి ఎనిమిది అక్షరాలు వైఖరి జగత్తు గురించి చెప్తాయి. ఎప్పుడు గమనించుకోండి, ఏ శ్లోకంలో అయినా అప్పుడు అది శ్లోకం మహామంత్రంగా మారుతుంది. ప్రతి శ్లోకం, ఏ శ్లోకం అయినా సరే అనుష్టుప్ ఛందస్సులో కనుక ఉంటే మొదటి 8 అక్షరాలు వైఖరి జగత్తు గురించి చెప్తుంది, ప్యూర్ భౌతిక జగత్తు గురించి. తర్వాత 8 అక్షరాలు మధ్యమస్థితి గురించి చెప్తాయి, ఇంకాస్త సూక్ష్మమవుతాయి. తర్వాత 8 అక్షరాలు పశ్యంతి స్థితి గురించి చెప్తాయి. లాస్ట్న పరాస్థితి గురించి చెప్తుంది. అంచేత ఇక్కడ లాస్ట్న ఏం చెప్తాడు? తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత రిజల్ట్ చెప్పేస్తాడు. మొదటి 3 కనుక మీరు చేయగలిగితే చివరిది ఆటోమేటిక్గా పరాస్థితిలోకి వెళ్ళిపోతారు మీరు, ఆ ఫలితం వస్తుంది. అంచేత ఇవంతా మంత్రాలే. ప్రతి భగవద్గీత యొక్క ప్రతి శ్లోకం కూడా మంత్రమే. అందుకే మంత్రాలతో ఆహుతులు వేయించేది. ఇక్కడ ఇష్టం వచ్చిన వాటితో ఆహుతులు వేస్తే అట్ట? మంత్రాలతోనే ఆహుతులు వేయాలి శాస్త్రోక్తంగా. అనుష్టుప్ ఛందస్సులో ఉన్న అన్ని మంత్రాలే. ఎక్కడున్నా సరే సహస్రనామాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు, అక్కడ ఈ నియమం వర్తిస్తుంది. మీరు జాగ్రత్తగా ఏదైనా ఒక శ్లోకం పట్టుకోండి. మొదట 8 అక్షరాలు భౌతిక స్థితి చెప్తాయి, తర్వాత 2 అక్షరాలు మధ్యమస్థితి గురించి చెప్తాయి, తర్వాత 2 కాదు, తర్వాత 8 అక్షరాలు, తర్వాత 8 అక్షరాలు పశ్యంతి స్థితి గురించి చెప్తుంది, తర్వాత అక్షరాలు పరాస్థితి గురించి చెప్తుంది. కానీ చెప్పటానికి అంతా బాగానే ఉంది, కానీ వైఖరి స్థితి అంటే మాకు అర్థమవుతోంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాకు ఈ శరీరం ఉంది, మీరు అక్కడ కూర్చున్నారు, అది నీలం రంగులో ఉంది, ఇది ఎర్ర రంగులో ఉంది, వాళ్ళు ఇది మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇవంతా మనకు అర్థమవుతోంది కదా. మరి మధ్యమ పశ్యంతి పరాస్థితుల గురించి మాకు అవగాహన లేదు కదా. మళ్ళీ అబద్ధం చెప్తున్నాం మనం, అవగాహన ఉంది మనకి. ఎటు వచ్చి ఎక్కడ అవగాహన? ఇందాక స్తంభాలలాగే మీరు చాలాసార్లు చూసుకోండి, మనం మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడాలో అనుకునే దానికి కావలసినటువంటి భావం ముందొస్తుంది. ముఖ్యంగా లెక్చరర్స్కి అయితే ఈ అనుభూతి చాలా ఈజీగా వస్తుంది. మామూలుగా అయినా మీరు చూసుకోండి, మీ సుపీరియర్ బాస్ ఉంటాడు, మీ మనసులో ఏముంటుంది, తిట్టేయాలి వాడిని, రెక్కేయాలి, చంపేయాలి, అలా ఉండకపోవచ్చు, వాడు చాలా మంచివాడు అవ్వచ్చు, అప్పుడు వాడికి దండలు వేసేయాలి, అది చేయాలి అనిపిస్తుంది మీకు. కానీ వాటన్నిటికీ మీరు వాక్రూపం ఇవ్వరు కదా, మరి ఆ భావంలో వచ్చాయా లేవా, మరి అదేవ ఏ స్థితిలో ఉన్నట్టవే, పైకి లేవు, పక్కన ఉన్నవాడికి ఎవరికి వినిపించటం లేదు, కానీ మీ మనసులో ఉన్నాయి కదా, అది వాక్కులు ఉన్నాయి కదా అది, కానీ మీరు ఏం చేశారు, దాన్ని ఆపారు. ఏ స్థితిలో ఉన్నాయన్నమాట, అది మధ్యమా స్థితిలో ఉన్నాయి. మధ్యమా స్థితిలో ఉన్నటువంటి ఆ పదాలను అవసరాన్ని బట్టి ఎప్పుడు ఏ భావాల్ని మనం బయటికి ఇవ్వాలో చేయగలుగుతున్నాము. అంచేత మధ్యమా స్థితి మనకి తెలియని స్థితి కాదు, ఖచ్చితంగా మనకు తెలుసు, ఉపయోగిస్తున్నాం కూడా మనం. ఉపయోగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నామా మనం ఇందులో? ఖచ్చితంగా ఉపయోగిస్తాం, ఎప్పుడో అప్పుడు అక్కడక్కడ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో, బంధువులు వచ్చినప్పుడు అప్పుడు, అనేక మాటలు, పిల్లలు కూడా కంట్రోల్ చేసుకుంటారు. దాని తర్వాత స్థితి పశ్యంతి స్థితి. మీరు ఎంతైనా చెప్పండి మాస్టరు, పశ్యంతి స్థితి మాత్రం మాకు అనుభూతిలో రాలేదు, మళ్ళా శుద్ధబద్ధం. ఇంచేత పశ్యంతి స్థితి అంటే ఏంటి? భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు, ఇది చేస్తే అదవుతుంది, అది చేస్తే ఇదవుతుంది, అది చేస్తే ఇదవుతుంది, ఇది చేస్తే అదవుతుంది, కులాలు నాశనం అయిపోతాయి, కొంపలు అంటుకుపోతాయి, ఇదంతా చెప్పాడు. అది జరిగిందా? అదంతా ఏం చేస్తున్నాడు? ఊహిస్తున్నాడు. మీరు ఎప్పుడు ఊహించలేదా ఏమి? కరెక్ట్గా టైంకి వెళ్ళవేమో, వెళ్ళకపోతే ట్రైన్ మిస్ అయిపోతుందేమో, మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ నన్ను మా వాళ్ళు బాగా వికరిస్తూ ఉంటారు, మాస్టరు ఊరు వెళ్ళాలి అంటే ట్రైన్ 12 గంటలకు అవుతే, ఎప్పుడు? రాత్రి 12 గంటలకి. మాస్టర్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు ఉంటారు? పొద్దున్న 12 గంటలకి. పశ్యంతి, నాకు అన్ని అనుమానాలే, ఏమో వెళ్తున్నాం, ఆటో ఆగిపోయిందేమో, రోడ్డు బ్లాక్ అయిపోతుందేమో. మరి పశ్యంతి స్థితి మనకి రాదంటే నేను ఎలా ఒప్పుకునేది? ఉంది, ఉపయోగించుకోవటం లేదు మనం. యోగ సాధకులు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవటం లేదు, మనం పనికి రాకుండా ఉపయోగించుకుంటున్నాం, శాస్త్ర ప్రకారం ఉపయోగించుకోవటం లేదు. అంత బాగుంది మాస్టర్, పరాస్థితి మాత్రం మాకు గ్యారంటీగా లేదు, మాకు దాని అనుభూతి లేదు. ఉంది దాని అనుభూతి కూడా, ఎక్కడ ఉంది ఊహించండి చూద్దాం. ఇప్పుడు 3 చెప్పాను కదా నేను, పరాస్థితి మీకు కూడా అనుభూతి ఉన్నటువంటి స్థితిలో. ఇందుకే ఆ యోగులు చెప్పేది ఏంటంటే, మీకు తెలియనిదేది మేము చెప్పటం లేదు, మీరు ఉపయోగించుకునే విధానంలో తేడా వస్తుందంతే. అదే సావిత్రిలో కూడా చెప్తాడు, ఆ 4 పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం అరవిందులో. ఆ సావిత్రి యొక్క తండ్రి, సత్యవంతుడు యొక్క తండ్రి ద్యుమత్సేనుడు, అశ్వపతి, ఇవి ఆ 4 ఎవడు చెప్పినా అవే చెప్తాడు. కానీ అరవిందో చెప్పిన స్థాయి పెంచాడు, చాలా పెంచేశాడు. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ స్థితిలో చెప్తున్నటువంటిది భగవద్గీత యొక్క స్థితప్రజ్ఞత్వం గురించి చెప్తున్నా. అరవిందో పృథ్వీ చేతనత్వం గురించి మాట్లాడుతున్నాడు, దానికి స్థితప్రజ్ఞత్వం రావాలంటాడు. తేడా ఎంతుందో చూసుకోండి. తేడా, నా ఇంట్లో కరెంటు ఉందా లేదా అని నేను ఆలోచిస్తూ ఉంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కరెంటు రావాలని అరవిందో అంటున్నాడు. తేడా అంతే పాపం, చిన్న తేడా. అంచేత సావిత్రి గందరగోళం చేస్తుంది. ఆ భావంతో దాన్ని చదవకపోతే, నా ఇంట్లో కరెంట్ రావటానికి అన్ని ఆంపియర్స్ కరెంట్ ఎందుకు వద్దనిపిస్తుంది, మనసు బురకి దిగదు అది. కానీ ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాను నేను ఈ ఉదాహరణ, పరాస్థితి అంటే ఉదాహరణ ఇచ్చాను ఇది, నేను దాని గురించి చెప్తూనే చెప్పాను నేను. పరాస్థితి అంటే అర్థమైందా మీకు? ఇంకోలాగా అర్థం చేసుకుందాం. ఉప్పు చూసాం, ఉప్పు ఉప్పగా ఉంటుంది అన్నాం, నిమ్మకాయ రుచి మనకు తెలుసు, నీళ్లు నిమ్మకాయ ఉప్పు కలిపాం, దాని రుచి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? ఇప్పుడు ఊహించగలరా? ఊహించగలరు కదా, ఎలా ఊహించారు? అవేం లేవుగా ఇక్కడ మీ దగ్గర, పోనీ అది ఏమీ వద్దు. ఆఫ్రికాలో ఒక విచిత్రమైనటువంటి పండు ఉంది, అది ఉప్పగాను ఉంటుందట, తీయగాను ఉంటుందట, పులుపుగాను ఉంటుందట. అంటే ఆ రుచి మీకు ఊహించకి వస్తుందా లేదా? మీరు చూడలేదు ఆ పండును, చూడలేదు ఏమీ చూడలేదు, కానీ మీరు చూడని దాని గురించి కూడా ఊహించగలుగుతున్నారు. ఎందువల్ల? ఏం తెలిస్తే ఊహించగలుగుతున్నారు మీరు? నేనేం చెప్పాను మీకు? ఉప్పగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ముట్టుకుంటే వెచ్చగా ఉంటుంది. ఏం చెప్తున్నా నేను? తన్మాత్రలు, శాస్త్ర భాషలో తన్మాత్రలు అంటాం. తన్మాత్రలు అంటే ఏ ఇంద్రియం ఏది కొలుస్తుందో, కన్ను రంగును కొలుస్తుంది, రూపాన్ని కొలుస్తుంది, చర్మము వేడిగా ఉందా చల్లగా ఉందా స్పర్శను కొలుస్తుంది కదా. తన్మాత్రలు చెప్తున్నాను. ఈ తన్మాత్రలు ఏ స్థితిలో ఉంటుందో దాన్ని పరాస్థితి అంటాం. చేత పరాస్థితి కూడా మనకు తెలుసు, ఉపయోగించుకోగలిగితే. ఇంకా సింపుల్గా చెప్పారు ఒక గురువుగారు కాశీలో, అద్భుతమైనటువంటి సాధకుడు ఆయన. నేను రీసెర్చ్ చేయడానికి వెళ్తూ ఉంటే అస్సీ ఘాట్లో ఆయన కూర్చుని ఉండేవాడు. ఇన్ని వందల సంవత్సరాలు ఆయన వయసు ఎవడికి తెలియదు. ప్రతి వాళ్ళు వాళ్ళ తాతగారు ఆయన చూశాననే చెప్తారు. దుర్గా ఉపాసకుడు, అస్సీ ఘాట్లో కూర్చుని ఉండేవాడు. వరదలు వచ్చేవి, అక్కడే కూర్చుని ఉండేవాడు. తర్వాత మళ్ళా వరదలంతా వెళ్ళిపోయాక మట్టి అంతా చేరిపోతుంది కానీ మట్టి తవ్వి తీస్తే మళ్ళీ అక్కడే ఉండేవాడు ఆయన. మళ్ళీ మాట్లాడుతూనే ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళారు సార్ అని అడిగితే, ఈ లోకంలో నేను లేవయ్యా అనేవాడు ఆయన. అప్పుడు మట్టిలో ఉన్నప్పుడు ఇంతకీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన చెప్పిన ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పబోయేది. అందుకు ఆయన గుర్తొచ్చాడు. ఈ వైఖరి మధ్యమ పశ్యంతి పరాకి చెప్పులు ఉన్నాయి అక్కడ కదా. ముఖ్యంగా దేవాలయాల్లో చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్తాం. మనసు ఎక్కడుంటుంది? కొత్త చెప్పులు అవుతాయి ముఖ్యంగా. తవాష ఏంటంటే గ్యారంటీగా అవిపోతాయి కదా. అంటే ఆ చెప్పులు మనవే కానీ ప్రస్తుతం కాళ్ళకి లేవు. ఆ చెప్పులు ఎక్కడున్నట్టు? మన మనస్సులో ఉన్నాయి కానీ మనవే అవి కాదు కదా. ప్రస్తుతం మన కాళ్ళకి లేవు కానీ మన చెప్పులే కదా మధ్యమ చెప్పులు. చెప్పులు కొనుక్కుందామని వెళ్ళారు బాటాలు. వాడే 3,000 రూపాయల దగ్గర నుంచి 60 రూపాయల వరకు చూపించి ఇంకా తక్కువ ఖరీదుందా అంటే ఇలా పైకి కిందకి మంది చూసి గందరగోళం చేస్తాడు. కానీ రకరకాలైనటువంటి చెప్పులు, పశ్యంతి చెప్పులు, కొంటే కొంటాం కొనకపోతే కొన చూడొచ్చు కదా. చూడటానికి పాపం వాడే డబ్బు తీసుకోడు కదా. మరి పరాస్థితిలో ఉన్నటువంటి చెప్పులు. ఊళ్ళో రాజుగారు ఉండేవారట. బాహ్య ముళ్ళు వచ్చేసాయి ఎందుకో ఆ రాజ్యంలో. ఎందుకు వచ్చాయో మనకు తెలియదు. ఆ రాజ్యంలో ముళ్ళ మీద ముళ్ళు, ముళ్ళు ఎక్కడికి వెళ్ళినా ముళ్ళే. మీటింగ్ పెట్టాడు. మీటింగ్ అంటారా ఏమంటారు, ఏం వేస్తారు అది, కమిషన్ వేశాడు. ముళ్ళంతా ఇలా వచ్చాయి, ఈ ముళ్ళ నుంచి రక్షణ ఎలా? సరే చెప్పారు, ఇలా నిప్పు పెట్టి కాలుద్దాం అన్నారు. నిప్పు పెట్టి కాలుస్తే ఆ చుట్టుపక్కల ఉన్న గుడిసెలన్నీ అంటుకుపోతాయి కదా ముళ్ళతో, వాడుతూ కుదురుతూ ఏదో రకరకాలుగా చెప్పాడు. ఇంకోడో వచ్చాడు. వాడేం చెప్పాడంటే, మనకి ఇదంతా ఎందుకు, ఈ ముళ్ళ మీద తోలు పరిచేద్దాం మనం. తోలు పరిచేస్తే తోలు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదాం, బాగానే ఉంటుంది అంటే చిన్న కుర్రాడు ఉన్నట్టు అక్కడ, వాటర్ బాయ్ అంటే మంచిగా నుంచి, వాడు చెప్పాట, తోలు పరచటం ఎందుకు సార్, తోలు కాళ్ళ కట్టేసుకుంటే పోదా అని. పరచటం ఎందుకు, కాళ్ళ కట్టేసుకుంటే పోతుంది కదా. ఇంతకీ ఈ తోలు, ఈ కాళ్ళ కట్టడాలు ఇవంతా దేనికి? చెప్పులు కాళ్లకు రక్షణ కలిగించేటటువంటి పరికరము. పరాస్థితి ప్రిన్సిపుల్. ఆ ప్రిన్సిపుల్ ఏంటి? చెప్పుల యొక్క ప్రిన్సిపుల్ కాళ్ళకి రక్షణ కావాలి. ఇంకా దాన్ని రకరకాలుగా మీరు మార్చుకోవచ్చు. గ్రీక్లో అలా వేసుకునేవాళ్ళట, గ్రీసులో రోమ్ నగరంలో ఇలాంటి ఏదో రకరకాలు ఉన్నాయట. పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరు ఊహించేసుకోవచ్చు. జరుగుతుందో జరగదో తెలియదు కానీ నా కోరిక, చెప్పులో కాళ్ళు పెట్టుకోగానే నేను కాలేజీలో ఉండాలి, నడపటం ఈ గొడవ అంతా బలిచికాగ్గా ఉంది నాకు, వస్తుందేమో రేపు భవిష్యత్తులో. ఇదంతా ఏంటి? పశ్చాత్తి స్థితి. అంచేత వైఖరి మధ్యమ పశ్యంతి పర, ఇవి నాలుగే స్థితులు ఉన్నాయి. గాయత్రి మంత్రము వైఖరి కాకుండా మిగతా 3 స్థితుల్ని కంట్రోల్ చేస్తుంది. వైఖరి జగత్తు గురించి అది పట్టించుకోదని, అది చూసుకుంటుందిలే. ఇంచేత నోటిలో మాటలు తయారైపోయాక ఇంకా బయటికి రావాలా అక్కర్లేదా అంతే తప్ప మీరు ఇంకేం చేయక్కర్లేదు కదా. ఇంకెందుకు గొడవ, అది వద్దు అంది. కానీ అనుష్టుప్ ఛందస్సులో రాబోయేటటువంటి కాలంలో మధ్యమాస్థితిని కూడా మనుషులు జాగ్రత్తగా గుర్తించలేరు కనుక అనుష్టుప్ ఛందస్సుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని మన అనేక పుస్తకాలన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులోనే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ మానవులకి అంటే రహస్యాత్మకమైనటువంటి వివరణ ఏది ఇవ్వకుండా మామూలుగా అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి పుస్తకాలన్నీ కూడా సహస్రనామాలు కానీ రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులు ఉన్నాయి. దీన్ని మనసులో పెట్టుకుని ఇది చదవండి. ఇప్పుడు ఎస్ సర్వత్ర అనభిస్నేహ. భౌతిక జగత్తులో మొదటి 8 అక్షరాలు భౌతిక జగత్తు గురించి చెప్తున్నాయని చెప్పాను కదా. ఎస్ సర్వత్ర అనభిస్నేహ. ప్రమాదం ఎక్కడొస్తుందో ఎవరికైనా మీరు చూసుకోండి. స్నేహం ఎవరి మీద ఎక్కువ ఉందో వాళ్లతో ప్రమాదం వస్తుంది. మినిస్టర్స్ అందరికీ ప్రమాదం స్నేహం ఎక్కువ ఉన్న వాళ్ళతోనే వస్తుంది కదా. వాళ్ళ శత్రువులతో పాపం రావటంలే, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొంపలు అంటుగా ఎప్పుడు ఎప్పుడంటే, ఎక్కడో చదువుతున్నాను నేను ఏదో పుస్తకంలో, జడ్జి అడుగుతున్నట్టు ఏమయ్యా నమ్మిన వాడిని ఎలా మోసం చేయొచ్చా అని. నమ్మకపోతే అసలు మోసం ఎలా చేస్తాను సార్ అన్నాడు కదా. ఎస్ సర్వత్ర అనభిస్నేహ. మనకి ప్రమాదం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ భౌతిక జగత్తులో స్నేహాలు పెంచుకుంటాం. పెంచుకోవద్దంటేనే చాలా జాగ్రత్తగా వర్డ్స్ వేస్తాడు శ్రీకృష్ణుడు. స్నేహం తప్పంటేనే అసలు పాండవ పక్షపాతి అని పెద్ద పేరు ఆయనకి. మామూలు పేరు అది, అసలు అది ఒక మచ్చ ఆయనకి పాపం. అంతే కదా పక్షపాతం ఆయన చూపించాడు. కానీ పక్షపాతానికి వెనకాతలేముంది, ఒక అవగాహన ఉంది. నువ్వు మంచి పని చేస్తే నేను నీ తరఫున ఉంటాను, నువ్వు మంచి పని చేయకపోతే. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అర్జునుడిని పడేస్తాడు అంటే శ్రీకృష్ణుడు, చిన్న చిన్న సంఘటనలవి. కానీ ఆ చిన్న చిన్న సంఘటనలు మనం కనుక యోగశాస్త్ర దృష్టిలో చూసుకుంటే మన జీవితాల్లో అవి రోజు ఎలా జరుగుతాయో, మనం దాన్ని ఎలాగ జాగ్రత్త పడవచ్చో తెలుపుతాయి. యుద్ధం మొదలెట్టబోతున్నారు, డేట్ ఫిక్స్ చేసుకున్నారు, పార్టీ నావైపు ఉంటావా నావైపు ఉంటావా అని బేరాలు జరుగుతున్నాయి. మూటలు పట్టుకుని అవి పట్టుకుని వెళ్తున్నారు. దుర్యోధనుడు కూడా వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. ముందు దుర్యోధనుడు వచ్చాడు, ఎక్కడ కూర్చున్నాడో తెలుసు కదా మీకు ఇన్సిడెంట్. ముందు కాళ్ళవైపు కూర్చోబోయి తలవైపు కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు, కాళ్ళవైపు కూర్చున్నాడు. మన జీవితాలలో మన హృదయంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ, మన జగద్గురువు, మన రథసారథి చేసే గందరగోళాలు చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. లేచాడు, లేవగానే ఏం చూశాడు తెలుసుగా తనకి, వాడు ఉన్నాడు వీడు ఉన్నాడు, ఇద్దరు బంధువులే, ఎవరిని కాదనలేడు. ఫస్ట్ ఛాయిస్ ఎవరికి ఇవ్వాలి? అర్జునుడికి ఇచ్చారు. మనం ఏమనుకుంటాం, పాండవ పక్షపాతి ముందు అర్జునుడికి ఇచ్చాడని. కొంప ముంచాడు అర్జునుడిది. ఇంచేత ఇద్దరే ఉన్నారు, రెండే ఆల్టర్నేటివ్సే. 64 లక్షల మంది ఉన్నటువంటి వైష్ణవి సేన మొత్తం ఒకవైపు, విత్ ఆయుధాలు ప్లస్ యాక్టివ్గా యుద్ధం చేస్తాయి, ఇంకోవైపు నేను యుద్ధం చేయను, ఉచిత సలహాలు మాత్రం ఇస్తా కావాలంటే. అది కూడా చెప్పాడు, యుద్ధం మాత్రం నేను చేయను, రథ సారథి కావాలంటే సారథ్యం చేస్తా. ఇది కండిషన్. దుర్యోధనుడికి ఛాన్స్ ఇస్తే, దుర్యోధనుడు ఏం కోరుకునేవాడో మనకు తెలియదు. పుస్తకాలు రాసేవాడు రాసేస్తారు, కానీ మనకు తెలియదు దుర్యోధనుడు ఏం కోరుకునేవాడు. ఏమో శ్రీకృష్ణుడిని కోరుకునేవాడు ఏమో అడిగి తెలుసు. కోరుకుంటే ఏమయ్యేదో మహాభారతం, అది వేరే విషయం. అర్జునుడికి ఛాన్స్ ఇవ్వటంలో మనకేమనిపిస్తుంది అంటే, దుర్యోధనుడికి నిర్ణయించుకునేటటువంటి అవకాశం ఇవ్వలే. కానీ నిర్ణయించుకునేటటువంటి అవకాశం ఉంటేనే కొంపలు అంటుకుంటాయి. టు డూ ఆర్ నాట్ టు డూ అనే సంశయం కానీ, ఈ వేదన కానీ, ఈ బాధ కానీ ఎప్పుడు వస్తుంది? మీరు చెయ్యనూ వచ్చు, చేయటం మానేనూ వచ్చు, అప్పుడు కదా గొడవ. చెయ్యాలో చెయ్యొద్దో, మాకు ప్రాక్టికల్స్లో చిట్స్ వేస్తాం ఎగ్జామినర్స్గా వెళ్ళినప్పుడు పిల్లలకి. చివరి పిల్లవాడు అదృష్టవంతుడు, ఎందుకంటే వాడికి టఫ్ ఎక్స్పెరిమెంట్ వస్తే ఖచ్చితంగా ఎగ్జామినర్ యొక్క గ్రేస్ ఉంటుంది వాడి మీద. ఇచ్చంటే వాడికి ఛాయిస్ లేదు, లాస్ట్ ఎక్స్పెరిమెంట్ వాడు తీసుకుంటాడు కదా. కానీ అర్జునుడికో అక్కడ కూడా పరీక్ష పెట్టాడు. లాస్ట్ మినిట్లో కూడా ఎవరి వైపు నువ్వు వెళ్తావు, ఆశ మహాభారత యుద్ధం జరగబోతోంది, రాజ్యం రాబోతోంది నీకు, 64 లక్షల మంది కృష్ణుడితో సమానమైనటువంటి యోధులు వాడు, మామూలు వ్యక్తులు కాదు ఆ సేన, అదే అడుగుతావా? ఎందుకు పనికిరానటువంటి భగవంతుడు కావాలా? మీకు ఎవరు కావాలి? మీరు ఎవరిని ఎన్నుకుంటారు? అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు మహాభారత యుద్ధం, అక్కడే డిసైడ్ అయిందని. ఇంచేత స్నేహము, స్నేహం ఎవరి మీద ఉంది మీకు భౌతిక సుఖాల మీద ఉందా, భగవంతుడి మీద ఉంది అని అబద్ధం చెప్పకండి. మన్ని మనం మోసగించుకుంటున్నాం, అంచేత కాంప్లికేషన్స్ వస్తున్నాయి. చాలామంది నన్ను ఏమడుగుతారంటే, మాస్టరు పక్కింటి వాళ్ళ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పక్కింటి వాళ్ళ అబ్బాయిలకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, మేము గాయత్రి చేసుకుంటున్నాం, మాకేం రావటం లే. ఫోన్లు వస్తాయి రాత్రి 12 గంటలకి, ఏం కొంప ములిగిందా అని చూస్తే ఇది ఫోను. ఏమై ఉంటుంది, ఆ రోజు సాయంత్రం వాళ్ళ అమ్మాయికి, పక్కింటి వాళ్ళ అమ్మాయికి నిశ్చితార్థమైంది ఆ రోజు సాయంత్రం. అది అంచనా వాళ్ళు నిద్ర పట్టలే 12 గంటల వరకు, నన్ను నిద్రలు అయిపోయారు. పర్వాలేదు, నన్ను నిద్రలు అయిపోతే. కానీ అక్కడ ఆ భావం అర్థం చేసుకోండి, ఏం చెప్తున్నాడు అక్కడ. వైఖరి జగత్తులో నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నీ చేష్టలే చెప్తున్నాయి. నువ్వేం మాట్లాడక్కర్లే, నువ్వు ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో, నీకు దేని మీద ప్రేమ ఉన్నది అవే చెప్తున్నాయని. అంచేత ఎస్ సర్వత్ర అనభిస్నేహ, సర్వత్ర ఎవ్రీవేర్ భౌతిక జగత్తులో అది ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు చెడు కావచ్చు, దేనికి స్నేహం వద్దు. స్నేహం వద్దు అంటే అటాచ్మెంట్ వద్దని, పని చేయొద్దంటనే యుద్ధం చేయమనే చెప్తున్నాడు ఇక్కడ కూడా. అది చాలా ముఖ్యమైపోయి భౌతిక జగత్తులో నాకు ఈ లాభాలు రాలేదు, ఆ లాభాలు రాలేదు, ఈ లాభాలు రాలేదు అంటే మీరు మధ్యమ స్థితికి ఎలా వెళ్తారు? మీరు ఎంత గొప్పగా ఎదిగినా బుధగ్రహానికి వెళ్ళిపోవచ్చు, మీరు సూర్యమండలంలోకే వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోయినా మీరు ఎక్కడున్నారు? వైఖరి జగత్తులోనే ఉన్నారు. మరి యోగశాస్త్రం దేని గురించి చెప్తుంది? పరాస్థితి గురించి చెప్తుంది. మరి మీరు పరాస్థితిలో ఉండాలి అని ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉంటే మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఏం లాభం? అంత డీప్గా ఆ మాటల వెనకాతలు ఉన్నటువంటి భావం శ్రీకృష్ణుడిది. ఎస్ సర్వత్ర అనభిస్తే తత్తత్ ప్రాప్య శుభాశుభం. మరొకటి ఏం చేయాలి? పనిచేయటం మానేయాలా? శుభం వచ్చినా అశుభం వచ్చినా డూ ఇట్ కంప్లీట్గా 100%. మీకు ఏదైనా ఒక బాధ్యత చెప్పబడితే ఆ బాధ్యత మీరు మనోవాక్కాయ కర్మల 100% చేశారా లేదా అది క్వశ్చన్ చేసుకోండి. ఆఫీసులో మీరు పనిచేస్తున్నారు, నేను సీనియర్ని, నాకంటే జూనియర్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేశారు, నాకు వాల్యూ ఇవ్వలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. లేదు, నేను చాలా చిన్నవాడిని కానీ వాళ్ళందరినీ ఓవర్లుక్ చేసేసి నన్ను గుర్తింపు చేసి నేను చాలా గొప్పవాడినని ఒప్పేసుకున్నారు. ఎవడొప్పుకున్నాడు? వీడు గుడ్డివాడే, వాడు గుడ్డివాడే. భౌతిక జగత్తులో మన యొక్క స్థాయిని అంచనా వేసేటటువంటి వ్యక్తులు, వాళ్ళకి మాత్రం ఏం తెలుసు? తత్తత్ ప్రాప్య శుభాశుభం. దాని గురించి అసలు మీకు ఆవేదనే రాకూడదు. ఆవేదన వచ్చి కప్పుకుందాం బెటర్. కానీ అసలు ఆవేదన వచ్చిందంటేనే దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు? అంతా బాగానే ఉంది కానీ మాస్టరు, అంతే కుదరదు అది. ఇది ఎక్కడ చెప్పాడు? మధ్యమ స్థితిలో చెప్పాడు. ఆ శ్లోకం, ప్రతి శ్లోకము ఆ వ్యాసుడు రాసినటువంటిది ఎంత శాస్త్రీయంగా ఏ ఏ స్థాయికి తగినట్టు ఆ పదాలు కూర్పున్నాయో చూడండి. ఇది మీరు ప్రతి శ్లోకంలోనూ గమనించుకోవచ్చు. కానీ ఇలా మనం చెప్పుకోవటం మొదలెట్టే అనుకోండి, ఇది ఎప్పటికవుతుంది భగవద్గీత? ఇంకా మీరు చూసుకోండి. అందుకు ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాక ఇంకా ప్రతిదానికి అది కంటిన్యూ చేసుకోవచ్చు. అంచేత భౌతిక జగత్తులో ఎలా ఉండాలి? స్నేహాలు వద్దు. అంచేత మరి మార్నింగ్ వాక్ అందరితోనూ కలిసి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. వాడు రాలేదు కదా అని వీళ్ళు వాకింగ్ మానేయకూడదు కదా. జరుగుతుంది అది. బా రామసుబ్బయ్యతో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నువ్వు వచ్చి తీసుకెళ్ళ బాబు, నువ్వు లేకపోతే నేను నడవలేనని. తను రాడు, నేను వెళ్ళను. స్నేహం అది వద్దని. భౌతిక జగత్తులో స్నేహాలు వద్దు. మనం చేయవలసినటువంటి పనులు మనం చేద్దాం, కలిసి చేయగలిగేటటువంటి పనులు చేద్దాం. కలిసి చేయడానికి ఎవరూ రాలేదు. వాగ్దవేలం ఏక్లా చేయలేదు. వైఖరి జగత్తు మధ్యమ స్థితిలో ఏం చెప్తున్నాడు? తత్తత్ ప్రాప్య శుభాశుభం. ఆ సంఘటన ఆ రోజు మూడు బట్టి ఉంటుంది. ఒకసారి చాలా బాగుండొచ్చు, ఒకసారి చాలా బాగుండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ మధ్యమా స్థితిని కూడా నువ్వు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. సుఖంగా ఉండొచ్చు, సుఖంగా ఉండలేదు, జరిగింది అలాగా, ఓకే. దాని తర్వాత ఏ స్థితికి వెళ్ళాలి? పశ్యంతి స్థితి. నాభినందతి నద్వేష్టి. అభినందన. నప్పులు మానలేస్తారు కాబోలు, వెరీ గుడ్ బాయ్ అంటారు కాబోలు గురువుగారు. ఇవాళ ఏమో నో నో వెరీ బ్యాడ్ అంటారు కాబోలు. వీడు ఊహే. ఇంచేత అసలు గురువు వీడి గురించి ఆలోచించడు. మీరు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుందాం. మనం మనకి మనం అనవసరంగా చాలా వాల్యూ ఇచ్చేసుకుంటాం, కానీ యాక్చువల్గా గురు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తిగతమైనటువంటి జీవితాల గురించి పట్టించుకునేటటువంటి టైం ఉండదు. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఓ జనరల్ ఆర్డర్ అయితే పాస్ చేయగలడు, చాలా సీరియస్ కేసు ఉంటే కాస్త క్లోజ్గా ఫాలో అవ్వగలడు, కానీ లేకపోతే ఏం చేస్తాడు, ఆర్డర్ పాస్ చేస్తాడు, ఇట్ హ్యాపెన్స్, జరగటం జరుగుతుంది, కేర్లెస్గా ఏం ఉండడు. కానీ గ్రూప్ యాక్టివిటీ, వ్యక్తిగతమైనటువంటి చెప్పటానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ గురువులు కొండరు, భౌతిక జగత్తులోనే ట్యూషన్లు చెప్తున్నప్పుడు 50 మంది అయ్యారా లేదా చూసుకుంటాం, 50 మంది రాకపోతే కాసేపు ఆగుతాం, ఇంకో 2 రోజులు ఆగండి, 3 రోజులు ఆగండి, ఇంకా మంచి రోజు రాలేదు, ట్యూషన్లు చెప్తాం కదా. అంటే మంచి రోజు కోసం కాదు మేము అక్కడ చూసేది, దేనికోసం చూస్తున్నాం మేము, ఫుల్ కాలే అక్కడ క్లాసు, 50 మంది వస్తే చెప్పాలి అది. ఈ పాఠాలకే 50 మంది 100 మంది ఉంటే కానీ చెప్పలేము అంటున్నప్పుడు, అఖండ మండలాకారమైనటువంటి చేతనత్వం ఒకళ్ళకి ఇద్దరి మీద గమనిస్తుంది అనేటటువంటి అహంకారం ముందు మనకు పోవాలి. పశ్యంతి స్థితి నాభినందతి నద్వేష్టి, ఇంచేత గురువు అభినందించాడా ద్వేషం చేశాడా ఇంపార్టెంట్ కాదు. అక్కడ సాధనాత్మకమైనటువంటి దాంట్లో నీ ఆత్మ నీకు చెప్తుంది నేను కరెక్ట్గా చేశానా లేదా అని. మనం మనస్ఫూర్తిగా చేసాం, కరెక్ట్గా చేసుకున్నాం, అనుకున్నటువంటి ఫలితం రాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. అనుకున్నటువంటి ఫలితం వచ్చింది, ఉత్సాహపడద్దు. మరి అప్పుడేం చేయాలి? తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత పరాస్థితి, ఆ ప్రిన్సిపల్లో గడిపోతారు. సమాధి స్థితి అయినటువంటి స్థిరమైనటువంటి ప్రజ్ఞలోకి వెళ్ళిపోతారు. ఇలాగా మీరు తర్వాత శ్లోకాలన్నింటినీ కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. కానీ అంతా చెప్పాక ఎక్కడికి వస్తాం మళ్ళా? ఏ విధంగా అవుతే గాలి లేనటువంటి చోట దీపం స్థిరంగా ఉంటుందో, మన మానసిక స్థితి కూడా అలా స్థిరంగా ఉండాలి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంటే. ఇన్ని కబుర్లు ఎందుకు అంటే ఆ స్థితి కోసం. దాన్ని లాగండి ఓ 5 నిమిషాలు. స్వస్తి.